Mein Media, the voice of India. Mein Media, the voice of India.
Mein Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం జూన్ 29, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. మనకి లైఫ్లో చాలాసార్లు చాలా ఏదైనా ఒక కాంప్లికేషన్ కానీ లేకపోతే ఒక సమస్య కానీ వచ్చినప్పుడు అర్జెంటుగా ఒక కౌన్సిలర్ దగ్గరకు పరిగెడతాం. లేదు, కొంతమంది మ్యాట్రిమోనియల్ సైట్స్లో వాటిల్లో చూసిన వాళ్ళకన్నా కూడాను ఒక మ్యాట్రిమోనీ ఆఫీస్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి నేరుగా చూడటం బెటరు అని చెప్పి కొంతమంది పెళ్లి సంబంధాల విషయంలో అట్లా వెళ్ళి కలుస్తూ ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ చాలామంది ఒక సెట్ ఆఫ్ ప్రొఫెషన్స్ని ఎంచుకునేటప్పుడు ఇదైతే కనుక ఇంకా నెవర్ ఎండింగ్ ప్రొఫెషన్, ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది, ఇది ఎవరు చేయలేరు, ఇలాంటి ప్రొఫెషన్ ఎంచుకుందాం అని అనుకుంటూ ఉంటారు కదా. ఈ సపోజ్ పెళ్లి విషయమే తీసుకుంటే, ఇదివరకు ఏంటంటే ఒక మొత్తం జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండి నలుగురు తోటి కోడళ్ళు, ముగ్గురు ఆడపడుచులు ఇట్లా ఉండి వాళ్ళు వీళ్ళు వచ్చి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ అత్తమామలు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఒక కౌన్సిలర్ అనేది అవసరం లేదు. ఎందుకంటే హార్డ్లీ ఏదైనా ఒకవేళ నిజంగా డిస్క్రిపెన్సీ వచ్చినా కూడా వాళ్ళలో వాళ్ళే సర్ది చెప్పుకోవాలి. లేదు ఒకసారి అట్లా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా సరుకులు అవి తీసుకోవడానికో దేనికో, సాధారణంగా సరుకులకు కూడాను వాళ్ళు మగవాళ్ళు మాత్రమే బయటకు వెళ్తారు, లేడీస్ మాత్రం ఇంట్లోనే ఉండి వండడాలు అలాంటివన్నీ చూసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళ ఫేస్లో ఉన్నటువంటి ఆ డిప్రెషను లేకపోతే ముఖ కవళికలు తెలుస్తూనే ఉంటాయి కదా, ఏంటమ్మా ఏదైనా గొడవ ఏంటి, అల్లుడు గారు సరిగ్గా చూసుకోవట్లేదా, లేకపోతే ఆ కొడుకు సరిగ్గా చూడట్లేదా, ఏంటి కోడలి పిల్ల ఎందుకు ఇలా డల్గా ఉందని వాళ్ళు ఆలోచించి పిలిచి అడిగితే సాధారణంగా అసలు అంత అడిగే వరకు తెచ్చుకునేవాళ్ళు కాదు. వీళ్ళే సరేలే లైఫ్ ఇంక ఇంతే అడ్జస్ట్ అయిపోవాలి, ఏమోలే ఏదో అన్నాడు సరే వదిలేద్దాం అన్నట్టుగా వీళ్ళే అనుకునేవాళ్ళు. ఇఫ్ ఎట్ ఆల్ నిజంగా అంత బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉంటే కనుక వాళ్ళు వచ్చి మాట్లాడి చేస్తే అక్కడితో వీళ్ళు అడిగారన్న భయానికో లేదు అనవసరంగా పరువు పోతుందన్న దేనికో దానికి మొత్తానికి అక్కడికక్కడ సర్దు మణిగేది, ఇంటి నుంచి బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు ఇంటి నుంచి బయటికి రావడం కాదు, అసలు ముందు వీళ్ళే ఇల్లు ఎక్కేస్తున్నారు గట్టి గట్టిగా అరిచేసుకుని. ఇక కాదు కూడదు అంటే పని వాళ్ళు ఉండనే ఉన్నారు. వీళ్ళింట్లో ఏం జరిగింది, వాళ్ళింట్లో ఏం జరిగింది, ది బిగ్గెస్ట్ బీబీసీ ఛానల్ ఏదైనా ఉంది అంటే ఇదే అని చెప్తూ ఉంటారు. చాలా కార్టూన్లు కూడా వేశారు, అది ఎంతవరకు నిజమనేది తెలియదు. ఎందుకంటే సాధారణంగా చాలా మటుకు జర్నలైజ్ చేసి చూస్తే ఎవరి పని వాళ్ళు చేసుకుని వాళ్ళంతకన్నాను పాపం బిజీగా ఉంటారు, 8-9 ఇళ్ళు ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా వైండ్ ఆఫ్ చేసుకుని తొందరగా వెళ్ళిపోతే బెస్ట్ అన్నట్టుగానే ఉంటారు. కొంతమంది మాత్రం ఉంటారు ఎస్. అయితే ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా అంటే కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కనుక పెళ్ళైన కొత్తల్లో అయితే వాళ్ళలో వాళ్ళే సర్ది చెప్పుకోవడము లేకపోతే ఒకసారి కూర్చొని బాస్ దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్, ఇలా కాదు ఇలా మాట్లాడుకోవాలి ఇది అది అని ఇప్పుడు చెప్తారు. ఏది నేను చెప్పేది ప్రజెంట్ జనరేషన్లో, అసలు ఇంతవరకు కూడా లేదు. అప్పటికి మామూలుగా ఏదైనా ఒక రిలేషన్లో ఉండడము అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, యు ఆర్ స్కార్పియో ఐఎమ్ వర్గ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ ఎనీమోర్ చలో లెట్స్ బ్రేకప్ అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఈ బ్రేకప్ సాంగుల మీద పెద్ద పెద్ద అసలు మామూలుగా లేవు, అన్ని సినిమాల్లోనూ బ్రేకప్ సాంగులు అవి కూడాను ఏంటంటే ఏదో ఇదివరకైతే కనుక ఇదేంటి మామూలుగా ముఖేషో రఫీనో పాడేవాళ్ళు, అసలు ఎంత మంచిగా ఉండేవంటే ఆ బ్రేకప్ సాంగ్స్, బా హృదయంగా అసలు నిజంగా ఏడుపొచ్చేసేది అట్లా ఉండేవి. ఇప్పుడు బ్రేకప్ సాంగ్స్కి కూడాను ఏమిటంటే అదొక పబ్ సాంగ్ లాగా లేకపోతే ఒక మంచి ఐటమ్ నంబర్ లాగా పెట్టేస్తున్నారు. ఎవరన్నా చూస్తే అబ్బా నాకు కూడా బ్రేకప్ అయితే బాగుండు, ఇంత మంచి పాట పాడుకోవచ్చు, నేను కూడా ఈ పాటకి నేను అసోసియేట్ అవ్వచ్చు, అంటే నేను నన్ను నేను చూసుకోవచ్చు అన్నట్టుగా తయారయ్యారు. అంత చెత్తగా ఉంటున్నాయి పాటలు కూడాను. సరే ఇది ఇప్పటి కల్చర్ ప్రకారం సరే వీళ్ళు ఏదో పాటలు అనేది పెద్దంత ఎసెన్షియల్ కాదు. ప్రతి లైఫ్లో పాటలే ఉండవు, మనం వినడం వరకే అది. ఓన్లీ మ్యూజిక్ అనేది ఇట్స్ గుడ్ టు ఇయర్స్ అంతే. మనం రియల్ లైఫ్లో ఎన్నిసార్లు చెట్ల వెనకాల పుట్ల వెనకాల డ్యూయట్లు పాడుకుంటూ తిరిగి వెనకాల 100 మందిని వేసుకుని డాన్సులు చేయడం అలాంటివే ఉండవు కదా. సో ఇది అన్నాచురల్ అని తెలిసినప్పుడు లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయడానికి ఎలాంటి వాడు కావాలనేది మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 ఇయర్స్ ఇచ్చావి ఇవి అంటూ ఉంటారు. అంటే ఒక 7 ఇయర్స్ తర్వాత ఒకే భాగస్వామితో ఉండి 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 బోర్ కొడితే కనుక ఆ తర్వాత ఎందుకు ఈ 7 ఇయర్స్లో వీళ్ళకి ఆల్రెడీ ఒక మంచి రెస్పెక్టబుల్ శాలరీతో లైఫ్ సెట్ అవుతుంది, ఆ తర్వాత కొంచెం నడమంతరపు సిరి వచ్చిన వాళ్ళు ఉంటే అలా వస్తుంది, ఆ తర్వాత ఏంటో బోర్ కొడుతుంది లైఫ్ అన్నట్టుగా ఉంటారు, ఇలాంటప్పుడు 7 ఇయర్స్ ఇచ్చని చెప్తూ ఉంటారు. ఈ టాపిక్ మాట్లాడచ్చా కూడదా అనేది ఆలోచించి చించి చించి ఇదొక ప్రొఫెషన్గా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి ఆ ప్రొఫెషన్ అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు సే సపోజ్ ఆ మూడో వ్యక్తి ఎవరైతే వస్తారో, మామూలుగా ఈ సినిమాల్లో వాటిల్లో అంటూ ఉంటారు కదా, పతి పత్ని ఆర్ ఓ అని చెప్పి అలాగా. సో అట్లాంటి ఒక క్యారెక్టర్ అసలు ఉన్నది అని అంటే గనక ఆ క్యారెక్టర్ని ఎలిమినేట్ చేయడానికి లైఫ్లో నుంచి ప్రత్యేకంగా ఒక సంస్థ పనిచేస్తుందన్న విషయము నాకు తెలిసి షాక్ అయ్యాను నేను, ఇలా కూడా ఉంటారా అని చెప్పి. అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పటి జనరేషన్లో ఆ ఓకే నువ్వు అలా చేస్తే నేను చేయలేనా ఏంటి అనేటటువంటి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది దేంట్లో అయినా సరే. ఇప్పుడు ఒకళ్ళు ఏదన్నా ఒక మాట అన్నారంటే నువ్వు అంత ఏదో విసనకర్రతో నువ్విటంటే విసిరాయితో నేను ఒకటి అంటాను అంటారు చూసారా, అలాంటి సామెతగా మామూలుగా ఎవరైనా అదే చేస్తారు, టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా నువ్వు ఒకటి అంటే నేను 10 అంటాను అన్న టైప్లో ఉంటుంది. అలాంటిది ఇఫ్ ఎట్ ఆల్ ఇలాంటిది ఏదైనా ఒక సందర్భం వస్తే ఒక 7 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత బాగా డబ్బు చేసి, నేను డబ్బు చేసి అనే అంటాను ఎందుకంటే డబ్బు కూడా ఒక జబ్బు లాంటిదే, సో జబ్బు చేసి అన్నట్టుగానే డబ్బు చేసి అది ఎందుకంటే కావాల్సిన దానికన్నా కొద్ది ఎక్కువ ఉంటే కనుక ఇదిగో ఇలాంటి జబ్బులే వస్తాయి కాబట్టి దాన్ని డబ్బు చేసి అనడమే కరెక్ట్. అలాంటప్పుడు వైఫ్కి తెలుస్తుంది, తెలిసిన తర్వాత ఇదివరకేంటి ఏదో అసలేమో ఏడ్చుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయి బాధపడుతూ అలా ఉండేవాళ్ళని చెప్తూ ఉంటారు. అప్పుడు కూడా లేదు ఫైట్ బ్యాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేదు స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పిల్లల్ని చక్కగా పోషించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇలాంటివి ఉన్నాయి. జనరలైజ్ చేసి చూస్తే కనుక కొంచెం ఇంత డామినేటింగ్గా లేకపోతే ఇంత ఇండివిజువల్గా లేరు, డామినేటింగ్గా కాదు పదం తప్పు, దే ఆర్ నాట్ డామినేటింగ్, బట్ ప్రిడామినెంట్గా వచ్చి ముందరకు వచ్చి ఎస్ ఐ కెన్ డూ ఇట్ ఇది ఒక్కటే కాదు నా లైఫ్ అన్నట్టుగా ఉన్నవాళ్ళు లేరు అది వరకు. ఇప్పుడు ఏంటంటే కొద్ది గొప్ప ఎకనామికల్లీ కొద్ది స్టేబుల్గా ఉంటున్నారు కాబట్టి లేడీస్ ఒకవేళ ఇలాంటివి ఏమైనా జరిగితే భరించడం కొంచెం ఎందుకు నేను భరించాలి, ఏ నేను ఇలా ఉండలేనా అలా ఉండలేనా అని అనుకుంటూ ఉంటారు. అసలు ఈ విషయానికి వస్తే ఇప్పుడు మొన్న యూరోప్ వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే అక్కడ పెళ్లి చేసుకోవడానికే చాలామంది భయపడతారు, ఎందుకంటే ఇట్స్ అ వెరీ కాస్ట్లీ అఫేర్. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నచ్చని విషయం ఒక్కటి ఉన్నా సరే అది ఎంత కాస్ట్లీ అఫేర్ అంటే ఆస్తులు రాయించుకోవచ్చు, అట్లా ఉంటాయి అక్కడ డైవోర్స్. ఏదో మామూలుగా భరణం కింద ఇంత ఇచ్చేసి చేతులు దులుపుకోవడం ఇలాంటివి ఉండవు. కాబట్టి అసలు ఇంత తలకే నొప్పేందుకు అసలు ఎటువంటి జంజాటం లేకుండా ప్రశాంతంగా సింగిల్ ఈస్ వెరీ గుడ్ అన్నట్టుగా ఉంటారు అక్కడ జనాలు. ఇక మామూలుగా ఇప్పుడు మనకి ఎక్కడైనా ఇండియాలో కానీ చైనాలో కానీ లేకపోతే మన యూరోపియన్ కంట్రీస్లో కానీ యుఎస్లో కానీ ఎక్కడైనా సరే ఇంకొక అంటే ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ ఏదైనా ఉన్నది అని అంటే గనక ఈ ఇప్పుడు వీళ్ళు భరించేవాళ్ళు ఓకే మనం విడిపోదామని అనుకుంటే సరే ఓకే, కానీ చైనాలో చాలా కష్టం అది. ఎందుకంటే అసలు అక్కడ పరిస్థితుల్ని మనం ముందు కొంచెం అర్థం చేసుకుంటే మనకి ఇంకా ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఎస్ కరెక్టే, ఇందువల్లే వీళ్ళేమో ఫైట్ చేసి లేదు నువ్వేమో నాతో ఉండాలని వీళ్ళతో ఎటువంటి మాటలు మాట్లాడరు హస్బెండ్ తోటి, స్ట్రైట్ అవే ఇలాంటి యునిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఫలానా వ్యక్తి మా ఆయన లైఫ్లో ఉన్నాడు నువ్వు కట్ చేయాలి అని క్లియర్గా చెప్తారు. ఇది ఒక అసలు మామూలు వ్యాపారం కాదు, ఇది ఎంత సంపాదిస్తున్నారంటే ఆ కంపెనీ వాళ్ళు, అంటే మరి అంతలా ఉన్నాయా ఇలాంటి కేసులు అని అంటే కనుక ఎస్ ఉన్నాయనే చెప్పొచ్చు. సో దానికి అసలు కారణం ఏంటి, ఫస్ట్ వాట్ ఈస్ దట్ వన్ సింగిల్ ఫ్యాక్టర్ దట్ ఈస్ డ్రైవింగ్, అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే దాన్ని వీళ్ళు ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఈ రెండు విషయాలు తెలుసుకుంటే నిజంగా బాబాయ్ ఇలా కూడా ఉంటారా అనిపించింది. సో దాని గురించే చెప్పబోతున్నాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న ఆహా ఏమి రుచి కార్యక్రమంలో ఇప్పుడు మనం పెళ్లిళ్లలో సాధారణంగా తినే బెండకాయ వేపుడు చాలా బాగుంటుంది కదండి, అది ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి 2 స్పూన్ల నూనె వేసి నూనె బాగా కాగగానే 6 ఎండుమిరపకాయలు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, 3 స్పూన్ల ఎండుకొబ్బరి ముక్కలు, 2 స్పూన్ల పల్లీలు మరియు 2 స్పూన్ల నువ్వు పప్పు వేసి బాగా వేయించుకోవాలి. చల్లారగానే మిక్సీలో తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడిని వేరుగా ఉంచుకోవాలి. తర్వాత 1/4 కిలో బెండకాయలు ముక్కలు ముక్కలుగా తరిగి స్టవ్ వెలిగించి బాండి పెట్టి 4 స్పూన్ల నూనె వేసి నూనె బాగా కాగగానే బెండకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పొడిని కూరలో వేసి మరో 5 నిమిషాలు ఉంచి కమ్మని వాసన రాగానే దింపి వేరే డిష్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే బెండకాయ వేపుడు భోజనంలో సర్వింగ్కి సిద్ధమండి. మరొక మంచి వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Mind Media Facebook page పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
సరదా పాటలు స్ఫూర్తిదాయకమైన పాటలు, మనసుని మురిపించే మెలోడీలు, బాధలో ఓదార్చే ట్రాజడీలు. పాట ఏదైనా మీ నోట పలికే మీకిష్టమైన పాటతో శృతి కలుపుతుంది సింగర్ శిశిర. సింగ్ అలాంగ్ విత్ సింగర్ శిశిర. మీ మైండ్ మీడియాలో భారత కాలమానం ప్రకారం సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు ప్రసారం అవుతుంది. తప్పక వింటారు కదా మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా వేరే చోట ఎక్కడైనా ఉన్నా కూడా చైనాలో ప్రాబ్లం ఏంటంటే, ఒక్కటే పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఆ పార్టీ అధిష్టానానికి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు ఏదో ఆ మార్గంలో ఈ మార్గంలో లాంఛాల్లో మొత్తానికి అక్రమ మార్గాల్లో విపరీతంగా సొమ్ము చేసుకున్నారు. పైగా మీడియాకి అంత ఇంకా ఫ్రీడమ్ లేదు ఏది ఇలాంటి అవినీతి కానీ లేకపోతే ఏదైనా అంటే ఇప్పుడు అక్రమ మార్గాల్లో సంపాదించిన వాళ్ళ పేర్లు బయటపడడానికి కానీ అట్లాంటి వాటికి. సో ఎప్పుడో ఒకసారి సడన్గా ఒకసారి మెలుకొని కాదు చాలా అవినీతి జరిగిపోయింది అని చెప్పి అప్పుడు సడన్గా ఒక కేసు తిరగదోడటం, కొందరిని పట్టుకొని వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయడం, జైల్లో వేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దాంతో ఏమయ్యింది, ఆల్మోస్ట్ కొన్ని డెకేడ్స్గా వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్ము అంతా కూడా అలా అంటే అలా ఉంటుంది కదా. ఆ తర్వాత మరి మీడియా వాళ్ళు చూసారా ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమన్నా మీరు ప్రోబింగ్ ఏమైనా చేస్తున్నారా అని అడిగేవాళ్ళు కూడా లేరు. అడిగితే అంతే. కాబట్టి మిగతా వాళ్ళు ఏమన్నా మాంతారా ఇలాంటి వాళ్ళని చూసి ఓకే మన టర్న్ వచ్చేసరికి ఇంకా కనీసం కొన్ని డెకేడ్స్ పడుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఈ సంపాదన వల్ల వాళ్ళల్లో ఒక నైతికత అనేది చెడుతుంది. అంటే ఇదంతా కూడాను వాళ్ళు చెప్పిన సర్వేనే, అవుట్లుక్లో మన రాశారు. అండ్ దానికి తోడు ఇంకొక రెండు మూడు మొత్తం రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఈ మ్యారిటల్ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుంది. ఇది ఫస్ట్ అసలు రీసెర్చ్ చేసింది ఎవరంటే రెన్మిన్ యూనివర్సిటీ 2013లో ఒక అధ్యయనం చేసింది. దాని ప్రకారం ఏంటంటే ఇలాంటి అవినీతి కేసుల్లో చిక్కుకున్న అధికారుల్లో 95% మెంబర్స్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది. అయితే భర్తకి చెప్తే నేరుగా ఎటు వినడు, కొంచెం ఆ ఈగో ప్రాబ్లం ఉంటుంది. ప్లస్ అతనికి ఎందుకు క్వశ్చన్ చేశారనుకోండి కష్టం అది. దాని బదులు ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఎవరితో అవుతుందో ఆ అమ్మాయిని కనుక దూరం చేయడానికి మార్గాలు వెతికితే బెస్ట్ అని అనుకున్నారు. ఈ విడగొట్టే వృత్తిని చేపట్టిన నిపుణులకి బాగా విపరీతమైన హెఫ్టీ అమౌంట్స్ ఆఫ్ ఫీజు ఇచ్చి మరీ అలా విడగొడుతున్నారు. దీనికి ఒక ఆ ప్రొఫెషన్కి ఒక పేరు కూడా పెట్టారు, మిస్ట్రెస్ డిస్పెల్లింగ్ అని చెప్పి. ఈ మిస్ట్రెస్ డిస్పెల్లింగ్ సర్వీసెస్ వాళ్ళు ఛార్జెస్ ఎంత ఎక్కువ ఉన్నాయంటే వి కాంట్ జస్ట్ బిలీవ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, జిన్పింగ్ 2012 నుంచి అవినీతి మీద పోరాటం చేస్తున్నాననే చెప్తున్నాడు. అయితే 2015 ఆ ఒక్క ఏడాదిలో 280,000 మంది అధికారులని ఈ అవినీతి ఆరోపణల కేసులో పట్టుకున్నారు. పట్టుబడిన వాళ్ళలో కొందరు హయ్యర్ అఫీషియల్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవన్నీ చూసి జనం విస్తుపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడైనటువంటి యాంగ్కాంగ్ తన రిలేటివ్స్ అందరికీ ప్లస్ తన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎవరితోటైతే ఉన్నాయో వాళ్ళ అందరికీ కూడాను అంటే వాళ్ళకి ఆ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్రెడిట్ అయ్యేటట్టు తన పదవిని ఉపయోగించాడు. ఆ పదవిని చూపించి చాలామందిని పడేశాడు తను. ఆల్మోస్ట్ లెక్క తీస్తే ఒక 400 మెంబర్స్ తనకి ఎఫైర్ ఉందని తెలిసింది. అండ్ లీయు అనే ఒక రైల్వే మినిస్టరు, పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, తన ఎవరికైతే ఎఫ్ఐఆర్ ఉందో ఆ అమ్మాయికి, తన కుటుంబ సభ్యులకి, ఆల్మోస్ట్ ఒక 10 కంపెనీలకి లాభం చేకూర్చాడు. ఇలా ఒక స్టేట్కి సంబంధించిన ల్యాండ్ రిసోర్సెస్ బ్యూరోకి డిప్యూటీ హెడ్గా ఉన్న లూ అనే అతను, యింగ్మింగ్ అనే అతనికి 47 మందితో ఎఫ్ఐఆర్ ఉంది. 63 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ అతను పట్టుకున్న లంచాల విలువ ఎంత తెలుసా? $450 million. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? మనం అనుకుంటాం ఏంటి ఇండియా చాలా అవినీతి అది ఇది అని చెప్పి. ఈవెన్ ఎక్కడైనా ఉన్నది, చైనాలో కూడా ఉంది. బట్ ఏంటంటే మన ఆ మీడియా అంత ప్రొయాక్టివ్గా చూపి అంటే అసలు బయటికి వస్తే ఇంకా వాళ్ళకి అసలు ఇంత ఫ్రీడమ్ లేదు మీడియాకి. మనకి ఉన్నదానికి ఇంకా ఎక్స్ట్రా కలిపి మరీ రాసే ఫ్రీడమ్ ఉంది. వాళ్ళకి అసలు వాస్తవాలు రాసేంత అంటే అది పోర్ట్రే చేసేంత ధైర్యం కూడా లేదు అసలు. ఇంకో చోట కన్స్ట్రక్షన్ బ్యూరోకి చెందినటువంటి ఒక అతనికి 140 మందితో ఎఫ్ఐఆర్ ఉంది. వాళ్ళలో తల్లి కూతురు కూడా ఉన్నారంటే చిత్రం ఏంటంటే, ఒక వావి వరస లేకుండా కూడా అంత చెత్తగా ఉన్నారు అసలు. అందులో జియాన్ అనే ఒక ఇంటెలిజెన్స్ హయ్యర్ ఆఫీషియల్, తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫీస్లో పనిచేసే ఉప మంత్రి వాళ్ళు కూడా పట్టుబడ్డారు. అతనికి 6 బిల్డింగ్స్ ఉన్నాయి. 6 బిల్డింగ్స్ కూడాను వేరే వాళ్ళ పేరు మీదే ఉన్నాయి, భార్య పేరు మీద లేవు. ఇలా అంటే ఒక పార్టీ నియమాల ప్రకారం ఏంటంటే, చైనా చట్ట ప్రకారం అయితే నేరం కాదు అది, ఏది ఇప్పుడు ఎక్స్ట్రా మారిటల్ అఫేర్ అనేది, బట్ పార్టీ నియమాలకి మాత్రం అది విరుద్ధం. సో నేర తీవ్రతను బట్టే శిక్ష ఉంటుంది కదా, చిన్నదైతే ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు, బట్ ఇంత 450 మిలియన్ డాలర్లు అంటే అది చాలా పెద్ద విషయం. అలాంటి పెద్దదైతే కనుక పార్టీ పదవుల నుంచి తొలగించి కొంతకాలం వాళ్ళని అబ్జర్వేషన్లో పెడతారు. ఇంకా అసలు మరీ పెద్దదైతే పార్టీ పదవుల నుంచే తీసేస్తారు. ఇక మిలిటరీ ఆఫీసర్స్ భార్య భర్తతో అలాంటి అఫైర్స్ ఏమైనా ఉంటే కనుక అది మరీ నేరం. ఎందుకంటే ఒక మిలిటరీ అధికారితో పెట్టుకుంటే అసలు దానికి మామూలుగా ఉండదు శిక్ష. సో ఇలా చూసుకుంటే కనుక ఎవరైనా సరే ఇట్లాంటి పక్కదోవ పడుతున్నప్పుడు అది చాలా క్రిటికలే అవుతుంది పొజిషన్. సో ఈ అట్లాంటి టైంలో ఏమైందంటే, ఇప్పుడు ఆ మిలిటరీ కానీ లేదా పొలిటీషియన్స్ పరంగా కానీ, అరే నన్ను సరిగ్గా చూసుకోకుండా థర్డ్ పర్సన్ మీదకి తన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిందన్న అసూయతోటి వాళ్ళు ఫోన్ చేసి మరీ పట్టించారు. ఇది తెలిసి కొందరు ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళు, ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే వదిలించుకున్నారు, బాబాయ్ ఈ కేసుల్లో ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాము అని చెప్పి. అయితే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్స్లో ఆర్ కొంచెం ఈ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెనర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళల్లో కూడా ఇప్పుడు కొత్తగా ఈ జాడ్యం అంటుకుంది. సాధారణంగా మీరు గమనిస్తే ఎవరైనా మెడికల్ ఫర్నిచర్ అవి కొనడానికి కానీ, మామూలు ఫర్నిచర్ ఇంటీరియర్ డిజైనింగ్ ఇవన్నీ ఈ మధ్య ఎక్కడ చూసినా మీరు, హోటల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ బలానా చోట్ల ఎక్కువగా చైనావే అమ్ముతున్నారు కదా. దానికోసమని ఎవరైనా చైనాకి వెళ్ళి వచ్చిన వాళ్ళని మీరు అడిగినా లేకపోతే వాళ్ళని గమనించిన వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఉండేవాళ్ళు. మాల్స్లో అన్నిట్లో కూడాను ఎక్కువగా లేడీసే ప్రిడామినెంట్గా అక్కడ ఉండి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళే ఎక్కువగా ఈ షాప్ని చూసుకుంటూ ఉంటారు. సో ఏంటంటే ఇంకా జెంట్స్ కొంచెం ఓకే సెట్ బ్యాక్గా అలా చక్కగా లేడ్ బ్యాక్గా కూర్చుని ఉంటారు రికామీగా. మరి అలాంటి ఖాళీ సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా మనసు మళ్ళుతుంది. ఇలా అక్కడ కాపురాల్లో చొరబడే థర్డ్ పర్సన్ని లిటిల్ థర్డ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారట. అయితే భర్తకి ఇంకొక స్త్రీతో ఎఫ్ఐఆర్ ఉన్నది అని తెలిసిన చైనా మహిళలు ఏం చేయాలా అని ఆలోచనలో పడి, అలా దాని నుంచి వచ్చినటువంటి ఆలోచనే ఈ ప్రొఫెషన్ అంట. అందులో వాళ్ళు ఆ జర్నల్లో వాళ్ళు ఒక స్టోరీ ప్రచురించారు. అది చూస్తే మనకి ఇది ఎంత బర్నింగ్ ఇష్యూగా ఉన్నది అనేది మనకు ఒక అభిప్రాయానికి రావచ్చు. సో ఆ స్టోరీ ఏంటనేది నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా. అవు మల్ల 15 ఏండ్ల అయింది దేశం ఇడసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతన ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద మరవకుంటీనుండ్రి, ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా,
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. ఆహాయం రుచి కార్యక్రమంలో ఇప్పుడు మనం కొబ్బరి కారం లేదా కొబ్బరి పొడి ఎలా చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు 2 కొబ్బరి చిప్పలు 2, ఎండుమిరపకాయలు 15, జీలకర్ర స్పూన్నర, వెల్లుల్లిపాయ రెబ్బలు 15, ఉప్పు తగినంత. తయారు చేసే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి సెగని సిమ్లో పెట్టుకోవాలి. 2 కొబ్బరి చిప్పలు స్టవ్ మీద పెట్టి వెనక వైపు కొబ్బరి చిప్పలను మధ్య మధ్య తిప్పుతూ కమ్మని వాసన వచ్చేదాకా కాల్చుకోవాలి. ఎక్కువ సెగన కాల్చుకుంటే చిప్పలు మాడిపోవచ్చు, లేదా చిప్పలు అంటుకునే ప్రమాదం కూడా ఉంది. కొబ్బరి చిప్పలు చల్లారగానే 2 కొబ్బరి తురుముతో తురుముకోవాలి, లేదా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. 2 మిరపకాయలు తొడుమెలు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేయకుండా 2 మిరపకాయలు జీలకర్ర వేసి మిరపకాయలు వేగిన వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు పై పొట్టు తీయకుండా రెబ్బలుగా ఒలుచుకోవాలి. మిక్సీలో ఇప్పుడు వేగిన 2 మిరపకాయలు జీలకర్ర తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత 2 కొబ్బరి ముక్కలు లేదా తురిమిన 2 కొబ్బరి మిక్సీలో వేసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ పొడిని 1 సీసాలో భద్రపరుచుకోవాలి. వెల్లుల్లి ఇష్టం లేని వారు మరో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పొడి సుమారు 20 రోజులు నిల్వ ఉంటుంది. ఈ కొబ్బరి కారం లేదా కొబ్బరి పొడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఆహా, అద్భుతమైన రుచిగా ఉంటుందండి. మరి మీరు ప్రయత్నించండి. మరొకసారి మరొక మంచి వంటకంతో కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అప్డేట్ అవ్వండమ్మా, ఇంకా ఈ పాత టెక్నాలజీయేనా అని అంతా మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారా? డోంట్ వరీ, మైండ్ మీడియాలో భారత కాలమానం ప్రకారం ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ప్రసారమయ్యే టెక్కీ టాక్ షో వింటే మార్కెట్లోకి వచ్చే లేటెస్ట్ టెక్నాలజీ సమాచారం మీకు ఇప్పట్లో ఉంటుంది. తప్పక వినండి టెక్కీ టాక్ షో, మీ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో చైనా కంట్రీలో ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయినటువంటి ఈ జర్నల్ ప్రకారం ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం అని చెప్పి స్పెషల్గా ఒక యూనిక్ ప్రొఫెషనే తయారైంది, మిస్ట్రెస్ డిస్పర్స్ అనేటటువంటిది అది. సో దీనికి అంటే అసలు ఒక కథ వాళ్ళు ఇప్పుడు ఆ జర్నల్లో వేసింది. ఆ కథ ఏంటి అనేది అసలు ముందు ఈ మిస్ట్రెస్ డిస్పెల్లింగ్ సర్వీసెస్ ఎలాంటి ఛార్జెస్ ఉంటాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఆ కథ ఏంటంటే మిస్సెస్ వాంగ్ అనే ఒక షాంఘై హోమ్ వైఫ్, తను హోమ్ మేకర్ అయితే తన భర్త ఫోన్లో మెసేజెస్ అవి చూసి తన దగ్గరే పనిచేసే ఒక అమ్మాయితోటి తనకి ఇల్లీగల్ అఫేర్ ఉందని గ్రహించింది. కొన్ని రోజులు బాధపడింది, మొగుడితో గొడవ పడింది, గొడవ పడదామని ఆలోచించింది. బట్ గొడవ పడే కంటే ఇంకో మార్గం ఏదైనా ఉంటే అది వెతికితే మంచిది అని చైనా సర్చ్ ఇంజన్ అయిన బైదులో మిస్ట్రెస్ డిస్పెల్లర్ అని కొట్టింది. అయితే చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న కొద్దీ ఇలాంటి కేసులు పెరగడంతో చాలా నగరాల్లో డెకేడ్స్ నుంచి ఇలాంటి సర్వీసెస్ అందించే కంపెనీస్ ఉన్నాయని తెలుసుకుంది. అన్ని వివరాలు తీసుకున్న తర్వాత వాళ్ళ తాలూకా ఉద్యోగి ఆ మూడో మనిషి జీవితంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ అమ్మాయి ఎదురుగుండా ఒక ఫ్లాట్ తీసుకోవడమో, లేకపోతే తను పనిచేసే కంపెనీలో ఒక ఉద్యోగం సంపాదించడమో, లేకపోతే తను వెళ్ళే జిమ్కే తను కూడా వెళ్ళి ఎలాగోలాగా ఫ్రెండ్షిప్ చేసి ఆ తర్వాత స్ట్రైట్ అవే కాకుండా కొంచెం నెమ్మదిగా డొంక తిరుగుడుగా సుతారంగా చెప్పి చెప్పనట్టుగా హితబోధ చేస్తాడు. ఇలాంటి వ్యవహారాల్లో వచ్చే తలనొప్పుల గురించి బాగా చెప్తూ పోతారు. సందర్భం కల్పించుకుని మరీ ఆ సదరు వ్యక్తికి అప్పులు ఉన్నాయనో, లేకపోతే పైకి చూపించేదంత పెద్ద డాబు, అసలు అతని దగ్గర అట్లాంటి డబ్బులు అసలు అంత గొప్పగా ఏం లేవనో, లేకపోతే తల్లిదండ్రులను చూసుకోవాల్సిన కుటుంబం బరువు బాధ్యతలు ఉన్నాయనో, లేకపోతే ఇంకా ఈ రిలేషన్ కనుక కొనసాగిస్తే ఆ అత్తమామని తీసుకొచ్చి నీ దగ్గరే దింపుతాడనో, ఇలా ఏదో ఒకటి తన రిలేటివ్స్లో తన గురించి ప్రచారం చేసి పరువు తీయడానికి చూస్తారు. ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే వేరే ఊళ్ళోనో లేకపోతే ఇంకో చోట ఏదైనా ఒక బెటర్ జాబ్ ఆపర్చునిటీ ఉంది, నువ్వెందుకు ఇక్కడే ఉంటున్నావు, ఇదేం పెద్ద శాశ్వతమైన రిలేషనా ఏంటి, వాడు నేను సరిగ్గా చూసుకోడు తర్వాత అయినా, అది ఏదో ఒకటి చెప్తారు మొత్తానికి. లేకపోతే ఇంకా అసలు మరి ఎంతకీ ఒప్పుకోకపోతే కొంచెం ఇంకా అంతకన్నా అందమైన ధనవంతుడైన అబ్బాయిని చూపిస్తారు. అతను మేబీ ఒకవేళ తను కూడా మ్యారీడ్ అయితే తన భార్య భవిష్యత్తులో ఒక మేబీ క్లయింట్ కావచ్చు కదా, అందుకని. ఒక్కో అప్పుడు కంపెనీ తరఫునే ఒక అందమైన కుర్రాడు తన వైపు డైవర్ట్ చేసుకునేలా చేసి తర్వాత ఆ క్లయింట్ నుంచి దూరం చేస్తారు. అంతా కూడాను వీళ్ళకి ఎక్కడ తెలియని కూడా తెలియదు, కనీసం అరే ఒక నేను ఒకళ్ళ కంపెనీ అంటే ఈ మిస్ట్రెస్ డిస్పెల్లర్ వీళ్ళు చేస్తున్నటువంటి ఉచ్చులో బిగుసుకుంటున్నానని ఎవరికీ తెలియదు. జస్ట్ అలా జరిగిపోతుంది అంతే, అదేదో ఒక ప్లాన్డ్గా ఉండదు, కాకతాళీయంగా అలా అన్ప్లాన్డ్గా జరిగిపోయింది అన్నట్టే ఉంటుంది. భయపెట్టి భ్రమ పెట్టి చేసినట్టు అస్సలు ఉండదు. అండ్ హింస జోలికి కూడా పోనే పోరు కాబట్టి కేసు కూడా ఉండదు. ఈ మిసెస్ వాంగ్ వైకింగ్ ఇంటర్నేషనల్ మ్యారేజ్ హాస్పిటల్ ఎమోషనల్ క్లినిక్ గ్రూప్ అని చెప్పి 16 ఏళ్ళుగా ఉన్నటువంటి ఒక కంపెనీకి వెళ్ళింది. అసలు ఈ కంపెనీ పేరే ఇంత పెద్ద చాంతాడు అంతుంది, అసలు ఎలా గుర్తుపెట్టుకుందా నాకు అసలు అర్థం కాలేదు. వైకింగ్ ఇంటర్నేషనల్ మ్యారేజ్ హాస్పిటల్ ఎమోషన్ క్లినిక్ గ్రూప్, ఓకే. సో వీళ్ళు ఏం చేశారంటే ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ థర్డ్ పర్సన్కి వేరే ఊళ్ళో ఉద్యోగం ఏర్పాటు చేసి 3 నెలల్లో వాళ్ళ పని ముగించారు. అయితే ఫీజు చాలా హెఫ్టీగా ఉండడంతో వాంగ్ తల్లిదండ్రులు కూతురికి డబ్బు సాయం చేశారు. తన వెనకాల ఏం జరిగిందో తెలియని భర్త వాంగ్ మళ్ళీ తిరిగి వచ్చాడు. సంసారం మామూలుగానే నడుస్తుంది. కంపెనీ చేస్తున్నది సులభమైన పని కాదు. 3 వ్యక్తులు అందరూ ఒకేలా ఉండరు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు. వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ అభిరుచులు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా సీక్రెట్గా వీళ్ళు వాళ్ళని ఫాలో అవుతూ ఒక డిటెక్టివ్ లాగా చేస్తూ ఉండాలి పరిశోధన. పైగా అనుకున్న సాధించడానికి ఎలాంటి వేస్లో వెళ్ళాలనేది వెతకాలి. దానికోసం ఒక టీం పనిచేస్తుంది, ఒక సైకోథెరపిస్ట్, ఒక లాయర్ ఉంటారు, ఇక డిటెక్టివ్లు సరే సరే. ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ టార్గెటెడ్ పర్సన్కి ఉన్నటువంటి ఫ్యామిలీ ఎలాంటిది, ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్, ఏంటి ఆ గ్రూప్, ఏంటి ఏం చదువుకుంది, ఉద్యోగం ఎక్కడ చేస్తుంది, వాళ్ళ అలవాట్లు, అభిరుచులు, ఆశలు, దురాశలు, డబ్బంటే బాగా ఇష్టమా, ఏంటి డబ్బంటే ఇష్టమా, మనిషిని చూసి అట్రాక్ట్ అయిందా, లేకపోతే ఎమోషనల్లీ ఏమన్నా, ఎలా అసలు వీళ్ళిద్దరికీ రిలేషన్, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ స్టడీ చేస్తారు. ఏ తరహా వాళ్ళు సలహా చెప్తే వాళ్ళు వింటారో ఒక అంచనా వేస్తారు. ఇవన్నీ మొత్తం అని తెలుసుకున్న తర్వాత వీళ్ళ మెంటాలిటీని బట్టి వీళ్ళకి ఎలాంటి అప్రోచ్ అయితే సూట్ అవుతుంది అని చూసుకుని అలాంటి వాళ్ళని ఉపయోగిస్తారు. వీటితో పాటు వైఫ్కి కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. భర్తని ఎంత ప్రేమిస్తే, ఎంత విధేయంగా ఉంటే అంతగా అంటిపెట్టుకుని ఉంటాడనేది గతకాలపు చైనా భార్యల నమ్మకం. దానిలో నుంచి నువ్వు బయటికి రా, భర్తతో సరిసమాన స్థాయిలోనే ఉండు. అంతేకాదు మన చైనా సాంప్రదాయంలో మనోభావాలను దాచుకోవడం అలవాటు. బట్ ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్లో అది పనికిరాదు. నీ ఇష్టాయిష్టాలన్నీ నువ్వు బాహటంగా చెప్పు. నీ భర్తను నువ్వు ఇష్టపడుతూ ఉంటే చెప్పు, చెప్పమని అతన్ని ప్రోత్సహించు. ఒక బిజినెస్లో కానీ జాబ్లో కానీ అతను ఏదైనా ఇంకా కొంచెం కొత్తగా అచీవ్ చేస్తే అప్రిషియేట్ చేయి. ఎందుకంటే సాధారణంగా ఇవన్నీ వీళ్ళు చెప్తూ వచ్చి బయట అంతా ఎవరైనా సరే రాజులా చూస్తారేమో, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటే అప్పుడు వాళ్ళకి ఆ ఇది ఉంటుంది. ఇంట్లో వాళ్ళు తీసిపారేసినట్టు మాట్లాడితే అహం దెబ్బతిని బుజ్జగించే వాళ్ళు లేరు అనే ఒక దీంతో మేబీ సాఫ్ట్ కార్నర్ కోసమని మూడో మనిషి వైపు మల్లుతాడు. కాబట్టి తన ఈగో దెబ్బతీయకు, ఇలా ఇన్ని రకాలుగా అంటే పుట్టింటి వాళ్ళు కనుక మామూలుగా చెప్తూ ఉంటారు కదా అలా చేయకు ఇలా చేయకు అని, సేమ్ అట్లాగే వీళ్ళు చెప్తారు. అండ్ అందం విషయంలో ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మరి ఇంత చేసిన వాళ్ళు వీటన్నిటికీ మరి ఫీజు బాగానే అవుతుందిగా, ఎంత తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ ఒక్కొక్క కేసుకి $45,000 to $50,000 బేస్ ఫీజుగా తీసుకుంటారు. దిస్ ఈజ్ జస్ట్ బేస్ ఫీజ్. తర్వాత ఆ మూడో మనిషి స్థాయిని బట్టి తన పక్కనున్న అపార్ట్మెంట్లో అద్దెకు ఉండాలంటే ఎంత అవుతుంది, తనని ఇంప్రెస్ చేయాలంటే ఎంత కాస్ట్లీ కార్లో తిరగాలి, ఎంత ఖరీదైన రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి అనే అంశాల మీద ఆ ఫీజు ఆధారపడి ఉంటుంది. ఇది బేస్ ఫీజు మటుకు 45,000 to 50,000. ఇంకా తర్వాత ఇదిగో మిగతా ఈ ఎక్స్టర్నల్ ఖర్చులన్నీ ఇంకా ఎక్స్ట్రానే. ఒకప్పుడైతే $100,000 కూడా దాటుతుంది. హాఫ్ ఏమో అడ్వాన్స్ తీసుకుంటారు, మిగతాది పని పూర్తయిన తర్వాత తీసుకుంటారు. ఇంత చేసిన ఆ మూడో మనిషిని వదల్చుకోలేకపోతే కంపెనీ హాఫ్ ఫీజు మాత్రం ఇస్తుంది. బట్ వాళ్ళ సక్సెస్ రేటు 90% ఉందని కంపెనీస్ చెప్పుకుంటున్నాయి. అన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ ఒక్కొక్క కేసు పరిష్కరించడానికి ఆన్ అన్ యావరేజ్ ఒక 3 నెలలు పడుతుంది. ఇది ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక ఆల్మోస్ట్ 59 సిటీస్లో, చైనాలో టాప్ 59 సిటీస్లో బ్రాంచెస్ ఉన్నటువంటి ఈ వైకింగ్ కంపెనీకి గత ఏడాది కంటే, అంటే గత ఏడాది 8,000 మంది క్లయింట్స్ ఉంటే ఈ ఏడాది 10,000 మంది క్లయింట్స్ వచ్చారు. 2,000 ఎక్కువ ఒక్క ఏడాదిలోనే. ఈ రీయూనియన్ అనే కంపెనీకి రోజుకి 175 కాల్స్ వస్తాయంట జస్ట్ ఒక్క రోజుకి. 2 ఏళ్ల క్రితం 96 వచ్చేవి. ఈ కంపెనీ సర్వీసులు చైనీస్ ఉండే పొరుగు దేశాలకు కూడా విస్తరించినాయి. ఇక క్రమేపీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ సమస్యలు చైనా వాళ్ళకే కాదు, అందరికీ ఉన్నాయి, మిగతా వాళ్ళకు కూడాను. అందుకని మలేషియాలో, ఫిలిపీన్స్లో, తర్వాత హాంకాంగ్లో ఒక కాల్ సెంటర్ పెట్టి ఇంగ్లీష్ మాట్లాడే స్టాఫ్ను పెట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇక యూరోప్, నార్త్ అమెరికా వాసులకు కూడా ఇప్పుడు సర్వీసెస్ ఇద్దామని ట్రై చేస్తున్నారు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంకొక కేసు కూడా ఉంది, అంటే వీళ్ళు సాల్వ్ చేసిన కేసు, అది కూడా నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
Oh, oh, oh.
మైండ్ మీడియాలో మీకు ఇష్టమైన షోని మిస్ అయ్యారా? మీకు నచ్చినా మీరు మెచ్చినా మా రేడియో షోలను మరొక్కసారి వినాలనుకుంటున్నారా? అయితే మా పాడ్కాస్ట్లను audioboom.com/channel/myinmedia తిరిగి వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో వీళ్ళు సాల్వ్ చేసిన ఇంకొక కేసు, ఈ వైకింగ్ కంపెనీ వాళ్ళే హ్యాండిల్ చేసిన కేసు గురించి చెప్తానన్నాను కదా. ఒకసారి ఒక 50 ఇయర్స్ ఆవిడ వచ్చి ఊక్సి అనే ఊళ్ళో తన భర్త ఫ్యాక్టరీ మేనేజర్ అని, లీ అనే ఒక బిజినెస్ ఉమెన్తో తను అఫైర్ పెట్టుకున్నాడని, ఒక చాలా ఏళ్ళుగా నేను భరిస్తున్నాను బట్ ఇప్పటికే ఆమె మీద $30,000 తగలేశాడని, ఇలా అయితే గనక ఇక ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి అసలు ఏమీ ఉండదు, కనీసం రేపొద్దునైనా హాస్పిటల్స్ అయితే ఆ ఖర్చులు కూడా ఉండవని అప్పుడు ఈ కేసు టేకప్ చేయమని వాళ్ళని బతిమాలింది. కంపెనీ ఈ కేసుని తన 300 ఎంప్లాయీస్ మొత్తంలోకి ఒక మంచి సమర్థుడైన యూ అనే అతనికి అప్పగించింది. యూకి 42 ఏళ్ళు ఉంటాయి. మంచి అందగాడు, మంచి ఫిజికల్ ఫిట్నెస్ బాగుంది, యోగా నేర్పుతూ ఉంటాను అని చెప్పి తను చెప్పడం బయట అంతా. ఈ కంపెనీకి చేస్తాడని తను ఎప్పుడు చెప్పలా, అందరికీ కూడాను యోగా టీచర్ అనే చెప్తున్నాడు. సో ఆ లీ షాప్కి వెళ్ళి చూశాడు, 40 ఏళ్ళు ఉంటాయి. అదేంటంటే ఒక ఈ మూలికలు అవి అమ్మే షాప్ అన్నమాట. సో మీ దగ్గర ఏమైనా మూలికలు ఉంటాయా కొంచెం మంచి ఫిజికల్ ఫిట్నెస్కి అది ఇది అని అడిగాడు. ఓ అరగంట సేపు మాట్లాడాడు, మందు కొనుక్కొని వెళ్ళాడు. ఇంకో వారం పోయిన తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళాడు. మొన్న మాటల్లో ఈ ఏరియాలో ఈ మధ్య ఫ్లాట్ కొన్నారని చెప్పారు కదా, నాకు ఇక్కడే కొనాలని ఉంది, సో ఎవరైనా ఏజెంట్స్ని చూపిస్తారా అని అడిగాడు. సరే నన్ను కొందరు ఏజెంట్లను పరిచయం చేసి కొన్నాళ్ళు ఇల్లు చూసి అభిప్రాయం చెప్పడానికి తోడుగా వచ్చింది. ఆ టైంలో ఇద్దరు కలిసి లంచ్ చేస్తుండేవాళ్ళు, అది ఇది ఏదో మామూలుగా కష్టసుఖాలన్నీ మాట్లాడుకునేవాళ్ళు. 3 నెలలు పోయేసరికి లంచ్ కాస్త డిన్నర్కి మారింది. ఆ పైన ఇంకో నెలలో ఓ రోజు నేను వీకెండ్కి షాంఘై వెళ్తున్నాను, సో మీరు కూడా రావచ్చు కదా అని అడిగాడు. మొదట్లోనేమో వద్దులే అన్నది, కానీ తర్వాత సరే ఓకే అని వెళ్ళింది. నాతో పాటు ఇంకో లేడీ కూడా వస్తుంది, అలా అయితేనే వస్తాను నేనని చెప్పింది. ఓకే నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదన్నాడు యూ. క్లయింట్ డబ్బే కదా, సో వాళ్ళిద్దరిని మంచి హోటల్లో పెట్టి ఊరంతా తిప్పి చూపించి అక్కడ స్పెషల్ డిషెస్ తినిపించి చాలా హ్యాపీగా అసలు వాళ్ళని చాలా సంతోషపెట్టాడు. అంటే మంచి ఎక్కడైనా షాపింగ్కి తీసుకెళ్ళడము, ఫుడ్ పెట్టడం ఇవన్నీతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే క్రూయిజ్లో కూడా తీసుకెళ్తూ ఉంటే ఆ టైంలో యూ ఆ ఇద్దరు అమ్మాయిలకి కలిపి ఫోటోలు తీశాడు. తర్వాత కెమెరా ఆ ఫ్రెండ్కి ఇచ్చి తనకి లీకి కలిపి తీయమన్నాడు. తీసేటప్పుడు ఆమె భుజాల మీద చేతులు వేశాడు, ఆమెను కూడా తన భుజం మీద చేయమన్నాడు. సర్లే స్పోర్టివ్గా ఉండాలి కదా అని చెప్పి తను కూడా వేసింది, అంతే, తప్పులేమీ జరగలేదు. షాంఘై నుంచి తిరిగి రాగానే ఆ ఫోటోలని ఇప్పుడు లీ లవర్ ఎవరైతే ఉన్నాడో, అంటే తన క్లయింట్ ఉన్నాడు కదా ఇప్పుడు క్లయింట్ భర్త, అతని ఫ్యాక్టరీ మేనేజర్ అదే ఆ ఫ్యాక్టరీ మేనేజర్కి పంపించాడు. మామూలుగానే ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు రకరకాల అపార్థాలు వస్తాయి. అందులోనూ కొంచెం తనకంటే యంగ్గా ఉన్నాడు, ఈయనకి ఇప్పుడు 60 ఏళ్ళు అంటే తనకంటే ఇప్పుడు ఈ యూ అనే అతను 40 ఏళ్ళవాడు కాబట్టి అందంగా ఉన్నాడు, కుర్రాడు. సో కొంచెం యంగ్ అనేసరికి ఇది ఇలా మొగ్గు చూపిందా అని చెప్పి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంకా అనుమానంతో ఏం చెప్పినా వినకుండా బ్రేకప్ అని చెప్పేశాడు. వైకింగ్ కంపెనీ స్థాపించిన షూ అనే అతను షాంఘైలో లెక్చరర్గా పనిచేసేవాడు. కొన్ని మ్యాగజైన్స్లో ఈ మామూలుగా మ్యారైటల్ రిలేషన్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్కి సలహాలు ఇచ్చే కాలం రాస్తూ ఉండేవాడు. ఒకప్పుడు కొంతమంది ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు చెప్పి సలహాలు అడిగేవాళ్ళు. ఇతను చెప్పేవాడు, 1998లో ఒక ఆవిడ ఫోన్ చేసి దగ్గరలో ఉన్న పార్కుకు వస్తారా, మీతో కొంచెం మాట్లాడాలి అన్నది. తీరా వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ తను ఒక 35 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉంటాయి తనకి. ఇద్దరు పిల్లల తల్లి, ఫిట్నెస్ ఇన్స్ట్రక్టరు, తైపేలో ఉంటుంది. తైవాన్లో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుంది. అతనికి షాంఘైలో బిజినెస్ ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాడు. అక్కడ ఫ్లాట్ కూడా ఉంది. ఓసారి తను షాంఘైలో ఫ్లాట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ లేడీస్ వాడే కాస్మెటిక్స్ ఏవో కనపడ్డాయి. సో అర్థమైంది ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంది అని. ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను అని అన్నది షూతో. షూ నచ్చ చెప్పాడు, అంటే నీ భర్త నా మూడో మనిషికి నువ్వే ఇంక చేజేతలారా అప్పగిస్తున్నట్టే కదా, వాళ్ళు నీ పిల్లల్ని బాగా చూస్తారన్న నమ్మకం ఏంటి? నువ్వు నీ భర్తతో పాటు అతని బిజినెస్ ట్రిపుల మీద తరచూ వెళ్తూ ఉండు. పెళ్ళిళ్ళకి పార్టీలకి అతనితో పాటు వెళుతూ అందరిలో కనపడు. అప్పుడు తనకు అర్థమవుతుంది ఆ అమ్మాయిని వదిలిపెట్టాడు అని. అప్పుడు తనే విడిచి వెళ్ళిపోతుంది. ఈలోపు నీ భర్తను విసిగించడం మానేసి అతన్ని కొంచెం ఎమోషనల్గా బాగా హ్యాండిల్ చేయని ఒక గంట నరసేపు మాట్లాడితే అప్పుడు తను ఒక కవర్ తీసి ఆ అబ్బాయి చేతిలో పెట్టింది. దాంట్లో 1000 యువాన్లు ఉన్నాయి. అప్పట్లో అతని నెల జీతం. డబ్బు తీసుకుందామా వద్దా అని కొద్దిసేపు తటపటాయించాడు. అప్పుడు అతనికి అర్థమైంది, కొద్దిసేపు మాట్లాడి కరెక్ట్ అయిన సజెషన్ ఇస్తే సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది, సలహాల వలన డబ్బు కూడా వస్తుంది. నాకు తెలిసి ఇతరు ఒక్కళ్ళే, కానీ ఇంక ఇలాంటి వాళ్ళు ఎందరున్నారో అనుకుని 2001లో చైనా ప్రభుత్వం విడాకుల చట్టంలో కొన్ని సవరణలు తీసుకొచ్చి విడాకులు తీసుకోవడాన్ని కొంచెం ఈజీ చేసిన తర్వాత తన స్టూడెంట్తో కలిసి ఈ కంపెనీని పెట్టాడు. వాళ్ళు ఏంటంటే ఈ సేవల ద్వారా చైనాలో చాలా రకాలుగా నెలకొన్నటువంటి ఈ సాంప్రదాయమైనటువంటి వైవాహిక వ్యవస్థని కాపాడుతున్నామని నమ్ముతున్నారు. ఎందుకంటే సాధారణంగా మోడర్న్ భావాలున్న వాళ్ళకి ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది, అసలు నన్ను కాదని వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ అసలు వెనక్కి పిలిచి ఏంటిదంతా అని అనిపిస్తుంది. విడాకులు అప్లై చేసేసి హ్యాపీగా భరణం తీసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఒకసారి వెళ్ళిపోయిన వాడి తర్వాతైనా మళ్ళీ నాతో కరెక్ట్ కాపురం చేసాడన్న గ్యారంటీ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి కదా. అయితే ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఈ చిన్న విరామం తర్వాత
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
చైనా సమాజాన్ని, చట్టాన్ని, ఆర్థిక సంబంధాలను తెలుసుకుంటే ఒకటి అర్థమవుతుంది మనకి. మన దేశంలో మనవు చెప్పినట్టు చైనాలో కన్ఫ్యూషియస్ ఒక స్త్రీ బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు మాట వినాలని చెప్పాడు. కుటుంబపు ఆస్తి కూతుళ్ళకి ఇవ్వరు. అక్కడ ఇప్పటికి కూడా కొడుకులు లేని తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తిని కూతురికి ఇచ్చే బదులు వాళ్ళ ఇంటి పేరున్న తమ్ముడు కొడుకు అన్న కొడుకు ఇస్తారు. అన్ని అరేంజ్డ్ మ్యారేజెస్. సో వాళ్ళకి చదువు సందేలే అంతంత మాత్రం కూతుర్లకి. 20th century వచ్చిన తర్వాత అప్పట్లో ఈ లేడీస్కి చదువు, స్వతంత్రం, ఆర్థిక వనరులు ఇవన్నీ ఉండాలని మావో మహిళల్లో చైతన్యం తెచ్చాడు. మగవారితో సమానంగా అన్ని రకాల పనులు చేయాలన్నాడు, చేయించాడు. అటు విప్లవంలో కానీ, సైన్యంలో కానీ, పోలీసు వ్యవస్థలో కానీ వాళ్ళకు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయమని ఇచ్చాడు. అరేంజ్ మ్యారేజ్ చేసుకునే కంటే గొంతు కోసుకొని చావడం మంచిదన్నట్టుగా అలా మాట్లాడాడు అతను మావో. 1949లో విప్లవం సక్సెస్ అయిన తర్వాత 1950లో న్యూ మ్యారేజ్ లా అని ఒక చట్టం చేసి అరేంజ్డ్ మ్యారేజెస్ని, తర్వాత ఈ ఎఫ్ఐఆర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్స్ ఈ విధానాన్ని నిషేధించాడు. నర్చని భర్తలకి విడాకులు ఇచ్చే హక్కుని ఆడవాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు పనిచేసే వర్క్ యూనిట్ అనుమతి ఉంటే చాలు అని చెప్పాడు. ఇక 1976లో మావో చనిపోయిన తర్వాత డెంగ్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు. 81లో వివాహ చట్టంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. విడాకుల మంజూరు చాలా సులభతరం చేశాడు. సో ఆస్తులు మగవాళ్ళు, ఇప్పుడు డబ్బు కొద్ది చలమణి పెరగడంతో మావో కాలం అప్పటి ఆర్థిక విధానాలు, ఆదర్శ విధానాలు అవన్నీ మూలబడి పాత రోజుల్లాగే ఆడవాళ్ల స్థాయి మగవాళ్ళ కంటే కొంచెం తగ్గింది. దానికి తోడు శాలరీ పే స్కేల్ కూడా మగవాళ్ళకి ఎక్కువ. ఆస్తులు మగవాళ్ళ పేరు మీదే. కమ్యూనిజం పేరుతో ఈ చైనాలో బలపడిన కొద్దీ ఆస్తుల విషయంలో ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది. ఇళ్ళు భర్తల పేరు మీద రిజిస్టర్ అవుతున్నాయి. 2010లో ఉమెన్స్ ఫెడరేషన్, నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ కలిపి ఒక సర్వే చేస్తే ఒంటరి చైనా మహిళల్లో 6.5% సొంత ఇళ్ళు ఉన్నాయి. అంతే, మిగతా ఎవరికీ లేదు. 2011లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం విడాకులు జరిగినప్పుడు వివాహానికి ముందు ఆస్తి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకే మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే ఆ ప్రకారం ఎవరికి, సాధారణంగా పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తవారింటికి వస్తుంది కాబట్టి ఆ ఆస్తి భర్త పేరే ఉంటుంది. ఈలోగా ఇద్దరు కలిసి దాన్ని ఎంత డెవలప్ చేసినా విడిపోయినప్పుడు ఆమెకి భాగం దక్కట్లేదు. అందుకని ఒక వివాహిత విడాకులు కోరితే తనకు ఉండడానికి ఇల్లు కూడా లేకుండా పోతుంది. ఎంతో కష్టపడి కట్టుకున్న నా ఇంటిని ఎవరో మూడో మనిషికి అప్పగించి నేను బయటికి వెళ్ళి రోడ్డు మీద ఎందుకు ఉండాలి? అంతకంటే దాన్నే మాయన్ జీవితం నుంచి వెళ్ళకూడతాను అంటున్నారు బాధిత మహిళలు. వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాక భార్య విడాకులు అడగచ్చని అనుమానంతో మగవాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని దాస్తున్నారు, ఆరు వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయిస్తున్నారు. వాళ్ళ అప్పులని ఎక్కువ చేసి మరీ చూపిస్తున్నారు. కావాలని ఇంటి మీద ఎక్కువ లోన్, అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నా కూడా లోన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు భార్య ఆ ఇంటిని తీసుకుంటానంటే అప్పు వడ్డీ రెండు కట్టాలి. ఒక బిజినెస్ మ్యాన్ అయిన భర్తకి అది సాధ్యమవుతుంది, కానీ తనకు కాదు కదా. ఇంకో రకం కేసులు కూడా ఉన్నాయి. ఇందులో ఆస్తులు కొనడానికి అవివాహితులకి తక్కువ వడ్డీ మీద రుణాలు లభిస్తాయి. అందుకని మనం ఉత్తిత్తిన విడాకులు తీసుకుందామని భార్యను ఒప్పించి విడాకులు అయిపోగానే ఆస్తులు కొని దాంతోపాటే ఎఫర్ ఎవరితో అయితే ఉందో వాళ్ళను కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదే థీమ్ మీద ఐఎమ్ నాట్ మేడం బోవరీ అనే ఒక సినిమా వచ్చింది. చైనా మగవాళ్ళు వాళ్ళ ఈ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కౌన్సిలర్స్ దగ్గర చర్చించడానికి ఇష్టపడట్లేదు. అలా అని ఇంకొకళ్ళ సలహా వినడానికి సిద్ధపడట్లేదు. ఆర్థిక సంస్కరణల కారణంగా వచ్చి పడుతున్న ఈ నడమంత్రపు సీర ఏదైతే ఉందో దానివల్ల ఈ పురుషాధిక్య భావజాలం ఇంకా ఎక్కువగా అయిపోతుంది. లేడీస్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కొంచెం తక్కువే ఉన్నాయి. పెళ్ళైన మగవాళ్లలో 13 రెట్లు ఎక్కువ ఉందని సర్వే చెప్తోంది. ఇది భరించలేక విడాకులు తీసుకున్న స్త్రీని చైనా సమాజం ఇంకా గౌరవంగా చూడట్లేదు కూడా. అది ఎలా అంటే 5-year కథనాలు మామూలుగా మీడియాలో వస్తుంటాయి. ఇదివరకు 7 ఇచ్ అనేవాళ్ళు ఇప్పుడు 5 ఇచ్ అంటున్నారు. ఇంకో 2 ఏళ్ళు తగ్గింది. వాళ్ళు ఎలా రాస్తున్నారంటే వాళ్ళ జర్నల్స్లో, తను సెకండ్ హ్యాండ్ కార్ లాంటిది, అదే మగాడైతే రిపేర్ చేయించి రంగులు వేయించిన ఇంటి లాంటివాడు అన్నారు. మళ్ళీ ఆ అమ్మకి వివాహం జరిగే అవకాశాలు కూడా తక్కువే. సో ఇన్ని అవరోధాలు ఉన్నా కూడా గత దశాబ్దంలో విడాకులు చాలా రెట్టింపైనాయి. విడాకుల కేసుల్లో ఆల్మోస్ట్ సగానికి సగం సందర్భాల్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉంటుంది. అవినీతి, ఆడంబరం, వ్యభిచారం పెరిగిన కొద్దీ కుటుంబ వ్యవస్థకి ముప్పు వస్తుంది. సో ఆ ముప్పుని మేము నివారిస్తున్నాము, వివాహ వ్యవస్థను ఇంకా మేము పదిలపరుస్తున్నామని ఈ మిస్ట్రెస్ డిస్పెల్లర్ కంపెనీలు చెప్పుకుంటున్నాయి, బోస్ట్ చేస్తున్నాయి. బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, చాలా ఫ్యాన్సీ అమౌంట్స్లో వాళ్ళు మాత్రం బాగా సొమ్ము చేసుకుంటున్నారు. అది కాబట్టి వివాహ మనం మామూలుగా అనుకుంటాం, ఏ ఒక ఏదైనా ఒక విషయం తెలిస్తే చిచ్చి అసలు ఇలాంటి వాళ్ళతో నేను ఎలా ఉండగలను, నేను ఉండలేను అని చెప్పి నాకు అర్జెంటుగా విడాకులు కావాలని మనం అనుకుంటుండొచ్చు. అంటే ఇదివరకు ఏంటంటే మనకి ప్యాచప్ చేయడానికి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు అంతా కూడాను ఇండివిజువాలిటీ పేరుతోటి. ఇప్పుడు అంతవరకు ఎందుకు, అసలు మీరు మనుషుల వరకు వెళ్ళకండి, మొబైలే పాడైంది, దాన్ని బాగు చేయిద్దామని అనుకోరు. ఇప్పుడు ఈ మధ్య సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు, ఎందుకండి దీన్ని బాగు చేసే బదులు కొత్తది తీసుకోవచ్చు, అనవసరంగా ఎక్కువ రేట్ అవుతుంది, దానికన్నా ఇది తీసుకోండి దీంట్లో ఆఫర్ కూడా ఉంది అని చెప్తున్నారు. సేమ్ ఇస్ ద కేస్ విత్ ఈవెన్ రిలేషన్స్, ఎందుకు అలాంటి వాటితో వదిలే ఇంకోళ్ళని చేసుకో అన్నట్టుగా తయారవుతున్నారు. అది మంచిది కాదు. ఏదైనా చిన్న పొరపచ్చాలు వస్తే, అంటే అలా అని చెప్పి నేను ఎన్కరేజ్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ సార్ట్అవుట్ చేసుకునే విషయం మీదకి వస్తే కనుక ఇలా చెయ్యొచ్చు. బట్ ఇంత శాంతియుతంగా ఎవరు పరిష్కరించుకునే సీనే లేదు అసలు, ఎవరికి వాళ్ళకి అహం అనే అడ్డుగోడలతోటి కంప్లీట్లీ అసలు ఇంకా దాని వెనకాలన్న నిజమేంటి, లేకపోతే అసలు దీన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చా లేదా ఇవేమీ కూడా ఆలోచించట్లేదు. విన్నామా అంతే, ఫినిష్, బ్రేకప్ అన్నట్టుగా. ఇదిగో ఈ మిస్ట్రెస్ డిస్పెల్లర్ సర్వీసెస్ ఇలాగే ఎక్కువగా ఫేమస్ అవుతున్నాయి. అక్కడైతే ఆ పేరు, ఇక్కడైతే ఇంకో పేరు, అంతే, ఏముంది కదా. కాబట్టి ఇది ఇట్లా ఉంటే రిలేషను చాలా కష్టం. ముందే ఆలోచించుకోవాలి, లేదు దాన్ని సరైన దిశగా ఒక సొల్యూషన్ దిశగా మనం ఒక స్టెప్ ఎహెడ్ అయ్యాలి. అది నేను చెప్పదలుచుకుంది. మరి ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఈజ్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం జూన్ 29, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.